అనువాదం కృష్ణ కృపాచూర్తి అభయ చరణాలి భగవద్గీత 5వ అధ్యాయం 14వ శ్లోకం నా కర్తృత్వ కర్మాన్ని లోకచ్చేది నా కర్మ ఫల సంయోగం స్వభావ సూత్రవర్తతే అనువాదం. ఈ దేహమరణి పురం యొక్క అధిపతి అయిన దేహి కర్మలను సృష్టించుట కానీ కర్మలను ప్రేరేపించుట కానీ కర్మఫలాలను సృష్టించుట కానీ చేయడు. ఇది అంతయు ప్రకృతి 3 గుణముల చేతనే చేయబడుతున్నది. చెప్పండి, ఈ దేహమనడి పురం యొక్క అధిపతి అయిన దేహి కర్మలను సృష్టించడు కానీ కర్మల ఎందు జనులను ప్రేరేపించడు కానీ కర్మఫలాలను సృష్టించడు కానీ చేయడు. ఇదంతా ప్రకృతి 3 గుణములచే చేయబడుతున్నది. తాత్పర్యం, 7వ అధ్యాయంలో జీవుడు కృష్ణ భగవంతుడి శక్తుల్లో ఒకటి అని చెప్పబడింది. భగవంతుడు వేరొక శక్తి, ఇన్ఫీరియర్ ఎనర్జీ, మెటీరియల్ ఎనర్జీ, భౌతిక శక్తి, దానికంటే జీవుడు భిన్నమైనటువంటి వాడు ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు అనంతకాలంగా ఏదో ఒక కారణంతో నిమ్మనమైన భౌతిక ప్రకృతితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అతడు పొందినటువంటి తాత్కాలిక దేహము కర్మలకు మరియు ఫలాలకు కారణమైనది. అటువంటి బద్ధ వాతావరణంలో జీవిస్తూ అజ్ఞాన వశంలో దేహాత్మ భావనచే జీవుడు దేహ కర్మ ఫలముతో పీడితుడగును. అనంతకాలం నుండి పొందిన అజ్ఞానమే దేహపరమ దుఃఖానికి చింతకు కారణమైనది. జీవుడు దేహపర కార్యాల నుండి దూరమైనంతనే వాటి ఫలముల నుండి కూడా దూరం కాగలడు. దేహమనే పురాణ నిలిచి ఉన్నంత కాలం జీవుడు దానికి అధిపతిగా కనిపించను. వాస్తవానికి అతడు దేహానికి అధిపతి కానీ దాని కర్మలను ఫలాలను నియమించేవాడు కానీ కాజాలడు. అతడు కేవలం భవసాగరంలో జీవన పోరాటం కలుపునట్టు వాడే. తనను తలకిందులు చేయి ఆ సముద్రపు తలలపై అతడు నియంత్రణ కలిగి ఉండలేడు. కనుక దివ్యమైన కృష్ణ చైతన్యం ద్వారా ఆ భవార్ణవం నుండి బయటపడితే అతనికి ఉత్తమ పరిష్కారం. అది ఒకటే అతని అన్ని క్లేశముల నుండి రక్షించగలదు. ఓం అజ్ఞాన శిబిరాందశ జ్ఞానాంజన శలాఖయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ప్రియద్వైత గదాధార శ్రీవాసాది గౌరవభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ దేహమనడి పురం యొక్క అధిపతి అయిన దేహి కర్మలను సృష్టించడం కానీ కర్మలైన జనులను ప్రేరేపించడం కానీ కర్మ ఫలాలను సృష్టించడం కానీ చేయడు. ఇదంతా ప్రకృతి మూడు గుణముల చేతనే చేయబడుతున్నది. భగవద్గీత ఇంకో శ్లోకంలో కృష్ణుడు ఈ శరీరాన్ని ఒక యంత్రం యంత్రంతో పోలుస్తాడు. ఈశ్వర సర్వభూతాన హృదయసి అర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాన్ని యంత్రరుడాని మాయ. మన ఉదాహరణ ఇచ్చు, మనిషి బండి తోడడానికి బండిలో కూర్చుంటాడు, మనిషి తాను చేసేదేం లేదు, బండిని ఎలా నడపాలో అంటే మనం బండిని తీసుకుని కంప్యూటర్ని తీసుకుని బండిలో వాడలేము, బండిని తీసుకుని కంప్యూటర్లో వాడలేము. మనం కంప్యూటర్ దగ్గర కూర్చున్నామంటే అది చెప్పినట్టు పని చేయాలి, మనం ఫేస్ చేయలేదు, విమానం గాలిలో ఎగురుతుంది, నౌక నీళ్ళలో తిరుగుతుంది, మనం నౌకలో కూర్చున్నప్పుడు నౌకని గాలిలో ఎగరేయడానికి తీసుకెళ్ళాం, నాట్ పాసిబుల్. కానీ అప్పుడే మనం అనుకుంటాడు అది కెప్టెన్, నేను చేస్తున్నా, మనం చేసేది లేదు అని చెప్పినట్టుగా మనం బతుకుంటాడు. దానికి ఆ రకంగా మనం ఈ శరీరంలో ఉంటున్నాము. మనం తెలియగల వాళ్ళు అనుకుంటాము కానీ మనం పొరపాట్లు చేస్తాము. మనకి అప్పుడప్పుడు తలకాయ పనిచేయదు, తప్పులు చేస్తాము, మనకి ఎట్లా చేయాలో తెలియదు. అప్పుడు మన తెలివితేటలు ఎక్కడికి పోయినాయి అంటే ఈ శరీరంలో మనకి ఈ శరీరం అనేది ఒకటి వచ్చి ఈ స్థూల శరీరం, రెండోది వచ్చి సూక్ష్మ శరీరం. స్థూల శరీరాన్ని కారుతో పోల్చవచ్చు, సూక్ష్మ శరీరాన్ని మనం కంప్యూటర్తో పోల్చవచ్చు. కారు తిరుగుతూ ఉంటుంది, కారులో తిరగచ్చు. ఈ శరీరంతో మనం పనులు చేయొచ్చు, ఏ రకంగా కారు తీసుకుని అక్కడికి పోతాం ఇక్కడికి పోతాం. తర్వాత ఈ మనస్సును మనం ఒక కంప్యూటర్తో పోల్చవచ్చు. కంప్యూటర్లో సాఫ్ట్వేర్ వేస్తూ ఉంటాం కదా, మనకు కొంతమంది తెలియని వాళ్ళు, కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళు వాళ్ళు కంప్యూటర్ ఏదైనా చేసేసి అనుకుంటూ ఉంటారు. అంటే కాదు, అప్పుడు చూస్తూ ఉంటాం ఆయన ఎవరో పేజ్ మేకర్లు ప్రోగ్రామ్ చేసినాడంట, మన కంప్యూటర్లో పేజ్ మేకర్ లేదు, ఎంత కొట్టుకున్నా కూడా వచ్చేది ఉండదు దానిలో, ఆ సాఫ్ట్వేర్ ఉండాలి కదా. అట్లాగే కంప్యూటర్లో ఫోటోషాప్, మన ఫోటోలని అటు చేయండి ఎటు చేయండి అని అని చెప్పి ఎవరైనా నా దగ్గర కంప్యూటర్ నేను కూడా చేస్తా అనుకుంటే పొరపాటుది, దానిలో సాఫ్ట్వేర్ లోడ్ లేకపోతే ఏం చేయలేదు. కంప్యూటరే కానీ దానిలో ప్రోగ్రామ్ లేదు, సాఫ్ట్వేర్ లోడ్ చేయాలి. అదేవిధంగా ఈ శరీరం మళ్ళీ ఈ మన మైండ్ తలకాయ ఆల్రెడీ దానిలో ప్రోగ్రామ్లు ఉన్నాయి. అందుకే కొంతమంది ఇంజనీర్ అవుతారు, కొంతమంది డాక్టర్ అవుతారు, కొంతమంది భక్తులు అవుతారు, కొంతమంది దుర్మార్గులు అవుతారు,
ఆత్మజ్ఞానం ఉండేటువంటి వాడు మనుషుల్ని రకరకాలుగా చూడ్డు. ఆత్మజ్ఞానం ఉండేటువంటి వాడు అంటే హేట్ ది సిన్ నాట్ ది సిన్నర్. నన్ను ఒకడు దుర్మార్గుడైనట్లయితే మామూలు వ్యక్తులు అతన్ని ఒక దుర్మార్గుడిగా చూస్తాడు, కానీ భక్తుడైనటువంటి వాడు ఎట చూస్తాడు, ఇతనిలో ఆత్మ నాలో ఉండేలాంటి ఆత్మే, కానీ ఈ ఆత్మని కప్పి తమగుణం ఆవరించి ఉంది కాబట్టి ఇతను ఈ రకంగా చేస్తున్నాడు. అప్పుడు మనకి అతని ప్రతి ద్వేషం కానీ అతన్ని చులకనగా చూడడం కానీ, కాబట్టి మనకు ఆత్మజ్ఞానం కలిగితే మనం వ్యక్తులందరినీ గౌరవించగలుగుతాం. మనకు ఆత్మజ్ఞానం ఉన్నట్టయితే మనం వ్యక్తుల్ని మనం ఇంప్రూవ్ చేయగలుగుతాము. మామూలుగా బద్ధ జీవితంలో మనం ఎవరినైనా కలుసుకుంటే వీడు పనికిరాడు వాడు పరాదు ఇట్లంతా చూస్తాడు, కానీ కృష్ణ భక్తులు ఎవరిని కూడా పనికిరాని వాడు అన్నారు. ఎవరి అందరిలో ఆత్మ ఉంది, కానీ దాన్ని ఆవరించి తమగుణం రజోగుణం సతోగుణం ఉంది. సతోగుణంలో ఉండేవాళ్ళు తెలియగల వాళ్ళుగా మంచివాళ్ళుగా వాళ్ళు చలామణి అవుతూ ఉంటారు. తమగుణంలో ఉండే వ్యక్తి అతను దుర్మార్గుడుగా దురలవాటుతో ఆ వ్యక్తిని మనం మార్చచ్చు. ఆ వ్యక్తి ఆధ్యాత్మిక విలువల్ని అలవాటు చేసుకున్నట్లయితే, ఆధ్యాత్మిక సాధనలు చేసినట్లయితే వ్యక్తి మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుకోవచ్చు. అంతేకాకుండా మనం ఈ మూడు గుణాలు కూడా అధిగమించి మంచి చెడుతో సంబంధం లేకుండా మనం దివ్యత్వాన్ని కూడా పొందవచ్చు. ఆధ్యాత్మిక భక్తులు అనేటువంటి వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం, ఎందుకంటే ఉదాహరణకి భక్తులు ఉంటాడు సార్ ప్రభుపాద స్వామిని ఆయన బాంబేలో ఆ రోజుల్లో 70 కోట్లు పెట్టి 1970లో ఆ రోజుల్లో 70 కోట్లు అంటే ఇప్పుడు 300 కోట్లు అవుతుంది. ఆ రోజు ఆయన 70 కోట్లు పెట్టి మందిరాన్ని కట్టాడు విదేశాలలో. దాన్ని ఇనాగ్రేషన్ అప్పుడు ఈ ప్రెస్ వాళ్ళంతా కూడా వచ్చారు, పత్రికా విలేకరులు వాళ్ళంతా. మామూలుగా ప్రెస్ వాళ్ళకి అంటారు కదా, ప్రెస్ వాళ్ళకి వాళ్ళకి కంట్రవర్సీ కావాలి పేపర్లు అమ్ముకోవడానికి. వాడికి ఏది మంచి ఏది లేదు దాంతో సంబంధం కంట్రవర్సీ అని అట్లాంటి టాపిక్ లేనట్టయితే జనాలంతా ఏమైంది ఏమైంది అని చూస్తున్నట్టు. ఆయన ప్రభుపాదంతగా ఆయన లోక కళ్యాణం కోసం కృష్ణనామ ప్రచారం కోసం జనాలకి కృష్ణుడు దేవుడు అనే విషయం తెలియజేయడం కోసం ఆయన పెద్ద మందిరాన్ని కడితే జనాలు నెగిటివ్ దృష్టితో మందిరం కట్టేప్పుడు ప్రభుపాద అన్నాడు కూడా, నేను ఈ మందిరం కట్టకముందు కూడా నేను స్వామినే, కట్టిన తర్వాత కూడా నేను ఇలాగే ఉంటాను అంతే కదా. భక్తుడే ఆయన, మందిరం ఉందా లేకపోయినా ఆయన జీవితం ఒక భక్తుల్లాగా నడుస్తూ ఉంటుంది. మరి అంత పెద్ద మందిరాన్ని అంత ప్రయాస చేసి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన అంత పెద్ద మందిరాన్ని అని అన్నాడు. జనాలు వాళ్ళు వేదవులు వాళ్ళు మూర్ఖులు, నేను గుడిసెలో కూర్చొని ప్రచారం చేస్తే వాళ్ళు నన్ను గుర్తించరు. అదే రకంగా ప్రభు బాగా బాగా డబ్బున్న వాళ్ళని బాగా చదువుకున్న వాళ్ళని ఆయన కలుసుకుని వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళని భక్తిలోకి తీసుకొచ్చారు. అప్పుడప్పుడు కొంతమంది విమర్శిస్తారు, మీరు డబ్బున్న వాళ్ళకైనా మీరు బాగా చదువుకొని హై క్లాస్ సొసైటీలో ఉండేవాళ్ళకైనా సామాన్య జనులకు అందుబాటులో ఉంటారా అని చెప్పి అట్లా కాదు. అది మనం అందరినీ భక్తులు చేయడానికి ఒక పద్ధతి. మనం నలుగురు అడుగు తినే వాళ్ళని భక్తులు చేసుకుంటుంటే ఎవరు పడిస్తారంటే బాగా చదువుకున్న వాడిని మంచి పొజిషన్లో భక్తులు చేస్తే వాళ్ళంతా నా చుట్టూరా తిరుగుతుంటే జనాలంతా ఏంటి చాయ్ దగ్గర ఏమిటి పెద్ద పెద్ద అడుగుతుపోతున్నారు వస్తున్నారు ఆటోమేటిక్గా అందరి దృష్టి కదా, అందరి దృష్టి అడిగిపోతుంది. అటు ప్రభుపాదికి తెలుసు. అదే రకంగా మనం మందిరం లేకపోయినా మన భజన ఆపద్ధతిలో ఉంటుంది. తెల్లారుజామున లేవడం, భగవన్ నామాన్ని కీర్తన చేసుకోవడం, భగవంతుని సేవించుకోవడం. మన పెద్ద మందిరం కట్టిన తర్వాత కూడా మన జీవితం అలాగే గడుస్తుంది. కానీ పెద్ద మందిరం కానీ జనాలంతా లైన్లో నిలబడి గుంపులో వచ్చి పెద్ద మందిరం చూద్దాం ఏమైంది లోపల అని చెప్పి లోపల ప్రారంభిస్తాం. అటు ప్రభుపాద అని చెప్పాడు, ఈ మందిరాన్ని కట్టి మనం ఏదో భోగ విలాసాల్లో బతకడానికి ఏదో మనం ఏదో గొప్ప అయిపోయాం అనుకోవడానికి కాదు, ఇది ప్రచారానికి ఒక ఏర్పాటు. ఇది జనాల్ని ట్రాప్ చేయడానికి, పట్టుకోవడానికి ఒక ఏర్పాటు. కానీ మన జీవితం మాత్రం సాదాగానే ఉంటుంది. మన జీవితం మాత్రం తపస్సుతో కూడే ఉంటుంది. మన జీవితం మారేదే ఉండదు. నిజానికి ఇది మనం మార్చుకోకపోవడం మన మారడం కాదు. ఎవరికైతే కృష్ణ భక్తుల ఆకర్షణ కలుగుతుందో అటువంటి వాళ్ళు భౌతిక ఆకర్షణలకి అతీతంగా ఉంటారు. వాళ్ళు దివ్య జీవితంలో ఉంటారు. కాదు వాళ్ళకి ఈ ఆడంబరాలు, ఈ పటాటోపాలు, ఈ హోదాలు ఏమి వాళ్ళకి లెక్కే ఉండదు. ఉన్నా లేకపోయినా ఉన్నా కూడా వాళ్ళకేం తేడా రాదు. లేకపోయినా కూడా వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మనకి గుర్తింపు లేదే, మనకి ఇది లేదే. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దివ్య జీవితంలో వాళ్ళు ఇంద్రియాతీతమైనటువంటి ఆనందంలో వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఎందుకంటే ప్రభుపాదండి ఈ ప్రెస్ వాళ్ళంతా వచ్చి మీరు సాదా జీవితం ఇవి అది అన్నీ అంటూ ఉంటారు. మీరు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత మందిరాన్ని కట్టారు, మీకు బయట వాళ్ళకి తేడా ఏమండి? మీరు కూడా పెద్ద పెద్ద జనాలు వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్లలో పెద్ద పెద్ద కార్లో తిరుగుతూ ఉంటారు. ప్రభుపాద చెప్పినాడు అప్పుడు, ఇది ప్రపంచానికి ఇటువంటి విషయాలు గొప్పగా అనిపిస్తాయి, కాబట్టి భక్తులు అప్పుడప్పుడు ఇట్లాంటి పనులు చేస్తారు ప్రపంచ దృష్టిని ఆకట్టుకోవడానికి. కానీ మనం ఆ మందిరాలకు పోయినట్టయితే మనకు తెలుస్తుంది భక్తుల జీవితాలు ఎలా గడుస్తాయి, అది భక్తులు వాళ్ళ ఆలోచనలు ఏంటి. మెల్లిగా మనం దిగొస్తాం. దిగొచ్చి ఈ భక్తి యొక్క గొప్పతనాన్ని స్వీకరించడానికి తయారవుతాం. ఇక్కడికి పాయింట్ వచ్చి ఈ శరీరము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, దీనివల్ల అప్పుడప్పుడు మనం మంచి చెడు అని చూస్తూ ఉంటాం. కానీ నిజానికి మంచి చెడు కంటే పైన అతీతంగా దివ్య జీవితం. భక్తుల్ని మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళని దూరం నుంచి చూస్తేనే మనకేం తెలియదు. భక్తుల్ని దూరం నుంచి చూస్తూ ఉంటే ఇంకేమొస్తుంది, వీళ్ళు కూడా ఈ పెద్ద పెద్ద మందిరాలు కట్టాలని, లేదా వీళ్ళు కూడా డబ్బులు పోయేయాలని, ఇట్లంతా వీళ్ళు కూడా ఇట్లా కారులో తిరుగుతున్నారని. కానీ వాళ్ళ జీవితాన్ని మనం దగ్గర నుంచి చూసినట్టయితే తెలుస్తుంది ఈయన కృష్ణ భక్తుడు. ఈయనకి వీటితో పని లేకుండా అతను కృష్ణుడి సేవలో, కృష్ణుడి కీర్తనలు భగవంతుడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడంలో, భగవంతుడికి చక్కగా సేవలు అర్పించడానికి వీళ్ళు తలతలాడుతూ ఉంటారు, తాపత్రయపడుతూ ఉంటారు. అంటే తేడా అది, అంటే వాడికి ఆ బిల్డింగులతో కానీ వాటితో కానీ సంబంధం ఏది లేదన్నట్టుగా వాళ్ళు బతుకుతూ ఉంటారు. కాబట్టి భక్తుల జీవితాలు ఆధ్యాత్మిక జీవితం, ఈ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి అతీతంగా. అందుకని ఈరోజు శ్లోకంలో ఇక్కడ చెబుతున్నారు, ఈ దేహం దాన్ని ఒక పురంతో పోలుస్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. దేహం అనేది పురము. మనం ఎప్పుడైనా ఏదైనా టౌన్లో ఉన్నప్పుడు మనం ఏం చూస్తాం, ఆ టౌన్లో పరిస్థితులు ఉంటాయి, అక్కడ ఉండేటువంటి నేల మనం సృష్టించలేదు, అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని మనం సృష్టించలేదు, అక్కడ ఉండేటువంటి గాలి కానీ. మన టౌన్ ఉంటుంది, అక్కడ మంచినీళ్ళు పడాలంటే మంచినీళ్ళు పడతాయి, ఇంకా ఉప్పు నీళ్ళు ఉంటే ఉప్పు నీళ్ళు ఉంటాయి. మనం చేయగలిగిందేం లేదు, మనం వెతుక్కుంటూ పోవాలి. మనం తవ్వించాటు ఉప్పు నీళ్ళు పెడితే మనం ఇక్కడ కాదు, మనం మంచినీళ్ళు ఎక్కడ దొరుకుతాయని వెతుక్కుంటూ పోవాలి. మనం చేయగలిగిందే లేదు పరిస్థితులు. అదే రకంగా ఈ శరీరంలో మనం ప్రతి ఒక్కరికి రకరకాల శరీరాలు ఇవ్వబడతాయి. ఇది భగవంతుడు అన్యాయం చేయడమేం కాదు, ఇది భగవంతుడు ఇష్టం వచ్చినట్టు చేయడమేం కాదు. ప్రతి జీవి తన యొక్క కోరికలను బట్టి, తన యొక్క కర్మల్ని బట్టి. ఇక్కడ మనకి ఒక డౌట్ వస్తుంది, ఈ శరీరం అన్ని చేస్తుంటే ఇంకా నేను చేసిన పాపమే ఉంది, నేను చేసిన పుణ్యమే ఉంది. మనం దివ్య జీవితంలోకి రానట్లయితే మనం ఈ శరీరం ద్వారా బద్ధుడవుతాం, ఈ శరీరం ద్వారా కర్మలు చేసి మళ్ళీ ఈ శరీరం చేసిన కర్మ ఫలితాలను అనుభవించడానికి మనం మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందాల్సి ఉంటుంది. కాబట్టి మనిషి ఈ శరీర ప్రభావాన్ని దాటగలగాల, ఈ శరీర ప్రభావాన్ని అధిగమించగలగాలి. అది మన భగవంతుడు మనిషికి ఇచ్చినటువంటి పని. ఈ శరీర ప్రభావం నుంచి బయటపడి నువ్వు శేషన్ పొందు, ఈ శరీర ప్రభావం నుంచి బయటపడి నువ్వు ఆంతరిక జీవితం, నువ్వు నీలో నువ్వు ఆత్మరతుడు కాడు. ఇంకో శ్లోకంలో కృష్ణ అంటున్నాడు, పురుష ప్రకృతి స్థోపి ముంక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంఘర్ష సద్ అసద్ యోని జన్మసు. ఏ రకంగా శరీరాలు వస్తున్నాయో కృష్ణుడు వివరిస్తున్నాడు అక్కడ. సద్ అసద్ యోని, మంచి శరీరాలు చెడు శరీరాలు, బల్లి శరీరం పిల్లి శరీరం, మనకి ఒక దుర్మార్గుడి శరీరం, అది ఒక సజ్జనుడు, అతని మంచి ఆలోచనలు మంచి అలవాట్లు ఇదంతా కూడా శరీరం ద్వారా జరుగుతున్నాయి. మనం వేరుగా మంచివాళ్ళు అవడం అట్లే ఉండదు. మనం కాగలిగితే భక్తులు కావాలా లేకపోతే శరీర ప్రభావంలో బతకాల, మనకి వేరే ఛాయిస్ ఏం లేదు. కృష్ణుడు చెబుతున్నది ఈ శరీరాలు ఉదాహరణకి సైకిల్ని మనం స్కూటర్ చేయలేము, సైకిల్ని మనం కారు చేయలేము కదా. కావాలంటే మనం సైకిల్ అమ్మేసి మనకి స్టోమత్ ఉంటే స్కూటర్ కొనుక్కోవచ్చు, మనకి స్టోమత్ ఉంటే స్కూటర్ అమ్మేసి మనం కారు కొనుక్కోవచ్చు. అంటే నేను నా సైకిల్ని అంటే సైకిల్ మీద కారు చేసేదే ఉంది, అక్కడ మారాడు కారు తెచ్చాడు. ఓకే నీ మీకు సైకిల్ ఉంటే కారు అప్పుడప్పుడు సైకిల్ కూడా మోటార్ పెడతారు, వాడు ముసలాడు సైకిల్ తొక్కలేడు దానికి చిన్న మోటార్ పెడతారు. కానీ మోటార్ పెట్టినటువంటి సైకిల్ అన్నారు దాని మీద కార్ అనడానికి, మోటార్ మోటార్ పనిచేస్తుంది సైకిల్ సైకిల్ పనిచేస్తుంది. మాట్లాడి సైకిల్ పెట్టినట్టు కొద్ది సైకిల్ కొద్దిగా వేగంగా పోతుంది, అంతకంటే జరిగింది. శరీరాలు అనేటువంటి అవి ప్రకృతిలో ఉంటాయి, మనం ఎన్నుకోవాలా నాకు ఎలాంటి శరీరం కావాలా. అందుకే మనకేదైనా నల్ల శరీరం పక్క శరీరం, మనకేదైనా రోగాలతో కూడినటువంటి శరీరం, కొంతమందికి ఇప్పుడు ఏదో రోగం ఉంటూ ఉంటుంది, దాని మన ఏం రోగం ఎవరు కోరుకోరు, కానీ మన శరీరం మనకు అట్లాంటి శరీరం దొరికింది కాబట్టి మన రోగాలతో బాధపడాలా, అంటే మనకి భగవంతుని చిన్న తెలివితేటలు ఈ మాత్రమే కాబట్టి మనం ఈర్ష్యపడి అసూయపడి మనం తలకాయని ఇంకా చెడగొట్టుకోవడం తప్పితే మనం చేయగలిగేది ఏం లేదు. అటు మనుషులు కొద్దిగా ఉన్నదాన్ని కూడా చెడగొట్టుకొని ఉన్నదాన్ని కూడా చెడగొట్టుకోవడం కాకుండా మనం నిజంగా జీవితంలో బాగుపడాలంటే ఏం చేయాలా, మనం ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలా. ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించినట్లయితే మెల్లిగా, అందుకే చూస్తూ ఉంటాం మనం భక్తిలోకి వచ్చినాయంటే ఎవరి యోగ్యతలు ఎట్లా మారిపోతాయి, ఎవరి హోదాలు ఎట్లా మారిపోతాయి నేను చెప్పడానికి వెళ్ళలేదు. భగవంతుడు కావాలంటే ఎట్లాగైనా కూడా బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. కానీ నిజానికి భక్తులు భగవన్ నామాన్ని కానీ భక్తిని కానీ, నేను దరిద్రంలో బతుకుతున్నాను, నేను భక్తి చేసుకుని నేను సంపన్నుని కావాలా, లేదా నేను అంత తెలివితేటలు లేనివాడిని, నేను భక్తి చేసుకుని తెలియగలవాడిని కావాలా, లేదు నిజానికి మన భక్తి అర్థమైతే ఈ మంచి చెడుకు అతీతంగా మనం ఈ దరిద్రం సంపత్తి వీటికి అతీతంగా మనం అందుకే చూస్తూ ఉంటాం. ఎవరినో కోటేశ్వరుడు అయినట్టయితే అతను ఉన్నదాంతో అతనికి తృప్తి లేనట్లయితే అతను మనం దరిద్రుడే అనాల. అదేవిధంగా కూలివాడు ఉండొచ్చు, అతని రోజు కూలి పని చేసుకుని 300 రూపాయలు సంపాదించుకోవచ్చు, కానీ ఆయన 300 రూపాయల్లోనే సంతోషంగా ఉంటే ఎవరిని ధనికుడు అనాల. 300 రూపాయలు ఉన్నవాడు ధనికుడు, ఎందుకంటే 300 రూపాయలు అతనికి ఎక్కువగా అనిపిస్తుంది, నా అవసరాలు తినే దానిలో ఇంకా 10 రూపాయలు మిగిలాయి. కానీ 1 కోట్లు ఉన్న కూడా దరిద్రుడిలా ఈ కోట్లని 10 కోట్లు ఎట్ట చేయాలా, ఈ 10 కోట్లు 20 కోట్లు ఎట్ట చేయాలా, అంటే ఈ పరమ దరిద్రం పడిందని అది సంతోషమైన జీవితంలో పిచ్చాడులాగా లెక్కలేసుకుంది, ఇంకా ఉన్నదంత సంతోషం లేదు. కాబట్టి పాయింట్ వచ్చే మన ఈ సంసారంలో మనం ఎక్కువగా జీవితాన్ని మార్చుకోగలిగేదేం లేదు, అది నడుస్తూ ఉంటుంది. దేనికి ఎంత సైకిల్కి ఎంత వేగం ఉంది, స్కూటర్కి ఎంత వేగం ఉంది, కార్కి ఎంత వేగం ఉంది, విమానానికి ఎంత వేగం ఉంది, మనం ఎక్కువ మార్చగలిగేదేం లేదు. దాన్ని మన విమానాన్ని విమానాలు పోతూ ఉంటాయి, 8 కిలోమీటర్లు పోతున్నాయి విమానాలు, 600 కిలోమీటర్లు, 700 కిలోమీటర్లు, కారు 8 కిలోమీటర్లు పోతుంది, ఎక్కువ అంటే ఎక్కువ రోడ్ల మీద బళ్ళు 120 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు మ్యాక్సిమం, విమానాలు 600 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు స్పీడ్లో పోతుంది. నువ్వు కారుని 1000 కిలోమీటర్ స్పీడ్లో మరి అసలు దానికి అవకాశం లేదు. దానికి ఉండే టాప్ స్పీడ్ ఉన్నా కూడా నాట పడడానికి వీల్లేదు, లిమిటేషన్స్. ఈ రకంగా బద్ధ జీవితంలో మనుషులు వాడిని చూసి వీడిని చూసి బాధలు పెట్టుకొని అంటారు, వాడిని చూసి వీడిని చూసి నేను ఇట కావాలా అట కావాలా ఇట్లంతా కూడా దానికి. అందుకే మన మధ్యలో భక్తులు వస్తూ ఉంటారు, భక్తులు వచ్చి వాళ్ళు చూస్తూ ఉంటారు డబ్బు సంపాదించుకున్నంత మాత్రమే అవుతుంది, ప్రధానమంత్రి అయినంత మాత్రమే అవుతుంది, తలనొప్పులు ఏమైనా తగ్గుతాయా, ఇక డబ్బు ఏమైనా సుఖమైనా కలుగుతుందా. మనం తెలుసుకోవాలా నిజానికి మనిషి అంటే ప్రెరగేటివ్ మనిషికి ఉండేటువంటి గొప్ప అవకాశం. అతను ఇక్కడ చూస్తున్నట్టుగా పురానికి అధిపతి అయినటువంటి దేహి. ఈ తేడా తెలుసుకున్నవాడు తెలుస్తుంది, అతను గమనించుకోవచ్చు. ఈ శరీరంలో వస్తున్నటువంటి ఇంద్రియాల యొక్క డిమాండ్స్ ఏంటి, మనస్సు యొక్క డిమాండ్స్ ఏంటి, కానీ మనం వీటికంటే భిన్నమైనటువంటి వ్యక్తి. మొదట అర్థం చేసుకోవాలా, శరీరము మనస్సు ఆత్మ, ఈ ఆత్మ దీనికంటే భిన్నమై మనం అనిపిస్తూ ఉంటుంది. మామూలుగా అప్పుడప్పుడు చెరుకు రసం ఉంటుంది లేదా పాలుంటాయి, పాలలో మనం ఎదిగితే అక్కడ మనకి వెన్నయం కనపడుతుంది. కానీ ఒక ప్రాసెస్, ఒక ప్రక్రియ ద్వారా మనం పాలను చిలికి చిలికి పాలను ఎంతకాలం పెట్టినా కూడా వెన్నయం కనపడుతుంది. కానీ దానికి ప్రాసెస్ దాన్ని చేసినట్లయితే తెలుస్తుంది, పాలు నుంచి మనం వెన్నని వేరు చేయొచ్చు. అదే రకంగా మూర్ఖుడికి ఆధ్యాత్మిక ప్రక్రియ తెలియనటువంటి వాడికి అతనికి ఈ శరీర ఆత్మ ఏంది, ఎట్లా మనం ఈ శరీర బంధం నుంచి బయటపడాలా, విషయాలు ఏమి అర్థం కావడానికి ఎంత తలకా ఉపయోగించాలి. మనం రెండో అధ్యాయంలో కృష్ణ అదే చెబుతున్నాడు, ఆశ్చర్యవత్ పశ్యత్ ఖచ్చితైన ఆశ్చర్యవశైన మన్యస్తుడవుతి సుత్వాప్యానం వేద నచేవ కశ్చిత్. కొంతమంది ఆత్మను అద్భుతమైన దానిగా చూస్తారు, కొంతమంది ఆత్మను అద్భుతమైన దానిగా వింటారు, కొంతమంది ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినా కూడా వాళ్ళకి దాన్ని తెలుసుకోలేకపోతారు. అంటే ఆత్మ ఇంద్రియాలకి మనస్సుకి అతీతమైంది, బట్ మన మనస్సు ఇంద్రియాల ద్వారా ఆత్మను తెలుసుకోలేము. అందుకే వీళ్ళంతా సైంటిస్టులు వీళ్ళందరూ ఫెయిల్ అవుతూ ఉంటారు. వాళ్ళంతా స్వాములు ఆత్మ గురించి మాట్లాడుతూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు. సైంటిస్టులు వాట్ ఈస్ దిస్, వీళ్ళందరూ నాట్ సైంటిఫిక్. ఎందుకంటే వాళ్ళు ఆత్మని వాళ్ళ ఇంద్రియాలు ఉపయోగించి, వాళ్ళు మనస్సును ఉపయోగించి, కానీ ఆత్మ ఈ మనస్సుకి ఇంద్రియాలకి అతీతమైనటువంటి. ఆత్మను మనం తెలుసుకోవాలంటే దానికి మనం ఆధ్యాత్మిక మార్గాన్ని మనం శ్రద్ధ ఉంటే, భగవద్గీతలో మనకి శ్రద్ధ ఉంటే, వైష్ణవుల్లో మనకి శ్రద్ధ ఉంటే, భగవాన్ నామంలో మనకి శ్రద్ధ ఉంటే మనకి ఇదంతా కూడా సులభంగా, ఆధ్యాత్మిక ఇదంతగా సులభంగా, వెరీ ఈజీ. కానీ మనకి భగవద్గీతలో మనకి నమ్మకం లేకపోతే, వైష్ణవుల్లో మనకి నమ్మకం లేకపోతే, భగవాన్ నామం నమ్మకం లేకపోతే మనం ఎంత పరిశోధన చేసినా ఎంత ఆలోచించినా కూడా మనకి ఈ ఆత్మ అనేటువంటి అంతు చిక్కినటువంటి వస్తువుగా ఉండిపోతుంది. కాబట్టి ఈ సంసారంలో ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది అందరూ తెలుసుకునేటువంటి విషయం కాదు. వీళ్ళు ఎవరైతే వైష్ణవ సాంగత్యంలోకి వస్తారో మెల్లిగా వాళ్ళు మనల్ని ఈ మార్గంలోకి తీసుకొస్తారు. అందుకే ఆయన ఈరోజు మనం భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ ఆయన తిరుభావ తిథి మనం జరుపుకున్నాం. ఆయన తల్లిదండ్రులు ఆయన తల్లి పోయే సమయంలో తండ్రి వాళ్ళు వాళ్ళు గొప్ప భక్తులు, భక్తివినోద్ ఠాకూర్, భగవతి మాతాజీ, వాళ్ళు పోయేప్పుడు వాళ్ళు భక్తి సిద్ధాంత మహారాజు చెబుతారు, నువ్వు నీ జీవితంలో నువ్వు చైతన్య మహాప్రభు గారి సందేశాన్ని నువ్వు ప్రపంచానికి అందించడానికి నీ జీవితాన్ని సమర్పించు. రెండోది, చైతన్య మహాప్రభు వారి జన్మస్థలం అయినటువంటి నవద్వీప్ మాయాపూర్ ధామ్, దాని యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెల్లడి. తండ్రి పోయేప్పుడు అదే చెప్పినాడు, తల్లి పోయినప్పుడు అదే చెప్పింది. తర్వాత భక్తి సిద్ధాంత మహారాజులు ఆయన పోయేటప్పుడు శిష్యులందరూ కూడా వీరందరూ రూప గోస్వామి చెప్పినటువంటి ఉపదేశాల అనుసారం మీరు ఈ సిద్ధులు, రిద్ధులు, ఈ భౌతిక సంపత్తులు, ఈ తళుకు పిళుకులు ప్రతి మీరు ఆకర్షితులు కామాకండి. మీరు శుద్ధ భక్తి మార్గం, రూపానుగ భక్తి అంటారు. రూప గోస్వామి ఏ మార్గానైతే చూపించాడు నిజానికి ఆ మార్గమే మీకు దివ్యత్వాన్ని ప్రసాదించగలదు. మనకి దివ్యత్వం లేనప్పుడు మనం ఈ భౌతిక ఆకర్షణలకు లోనవుతూ ఉంటాం. మనకి దివ్యత్వం అనుభవంలోకి వస్తే ఇవన్నీ కూడా అంటే ఏ రకంగా సూర్యుడి ముందు లైట్లన్నీ వెలవెలబోతాయో, ఎవరికైతే ఆత్మానుభవం ఉంటుందో అటువంటి వాళ్ళకి ఈ సంసార ఆకర్షణలు అనేటువంటి తుష్యంగా ఉంటాయి. అంటే భక్తి సిద్ధాంత మహారాజు ఆయన ఈ ప్రపంచంలో శుద్ధ భక్తిని ఇంతకుముందు అంతా కూడా చైతన్య మహాప్రభువులు, తర్వాత ఆయన ఉపదేశాలు మనం అంటూ ఉంటాం. ఇప్పుడు ప్రతి ఇస్కాన్ మందిరంలో కూడా తప్పకుండా కంపల్సరీ ఎవరు ఇస్కాన్ ద్వారా భక్తులైనా కూడా వాళ్ళ ఇళ్లలో తప్పనిసరిగా చైతన్య మహాప్రభు, నిత్యానంద లేదా పంచతత్వ ఫోటో మనకి బాగా తలకెక్కుతుంది. నేను భక్తి మార్గంలో ఉండాలంటే ఈ చైతన్య మహాప్రభువుల్ని, ఈ పంచతత్వాన్ని ఆరాధించుకున్న భక్తులకు వచ్చే అవకాశం లేదు. అదే రకంగా మనం ప్రార్థన చేసేప్పుడు మనం పంచతత్వ మంత్రాన్ని అనడం కానీ లేదా చైతన్య మహాప్రభువుకి, భక్తులు మామూలు వాళ్ళంతా కృష్ణుని రాముడిని పూజించుకుంటూ ఉంటారు. కానీ ఈ మార్గం తెలిసినటువంటి వాళ్ళు అంటారు చైతన్య మహాప్రభువులు ఆరాధన, తర్వాత ఈ గౌర గోపాల మంత్రం, గోపాలుడే గౌరహరిగా చైతన్య మహాప్రభు వచ్చాడు కాబట్టి ఈ గౌర గోపాల మంత్రానికి ఈ హరే కృష్ణ మంత్రానికి తేడా ఏం లేదు. అని కలికాలంలో మనం తప్పకుండా మనం చైతన్య మహాప్రభు నామాన్ని ఉచ్చరించాలా, ఇంతకుముందు అని తెలియదు. మనం అందుకే చూస్తూ ఉంటాం సౌత్ ఇండియాలో ఈ చిన్నతీయర్ స్వామి ఆయన ఈయన వీళ్ళు ఎవరు కూడా ఈ మంత్రాన్ని అన్న మనం వినాం కదా. వాళ్ళంతా భగవద్గీత ప్రచారం చేస్తూ ఉంటారు వాళ్ళు, జై శ్రీమన్నారాయణ. వాళ్ళ నోటి నుంచి మనం అన్నట్టుగా జయ గౌరహరి, జయ గౌర నిత్య, లేదా జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్తులు పొరపాటును కూడా వాళ్ళు నోటి నుంచి కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు స్వాముల్లాగా చలామణి కావచ్చు లేదా వాళ్ళు ఈ ప్రచారం అంతా చేయొచ్చు కానీ ఎవరిని కూడా వాళ్ళ జీవితాన్ని మార్చలేదు. జనాలంతా కూడా జయ శ్రీమన్నారాయణ వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ కుటుంబాలు ఇరుక్కుని ఉంటారు కదా, బయటపడే అవకాశం లేదు. అది భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు ఆయన బాగా నూరు పోసినాడు. ఆయన ప్రపంచానికి తన పవిత్రతతో, తన విద్వత్తుతో, ఆయన సాధికారంగా ప్రమాణాలతో ఆయన ప్రపంచానికి చూపించాడు. గట ఆయన పోయేప్పుడు చెప్పినాడు రెండు కూడా ఈ రూప గోస్వామి ఇచ్చినటువంటి ఉపదేశాలు దీన్ని జీవితంలో దీన్ని పాటించడానికి ఆచరించడం కోసం బతకండి. రెండోది ఆయన చెప్పింది ఈ సంసారంలో ప్రతి మనిషికి అహంకారం అనేది ఉంటుంది, ఐడెంటిటీ, నాకు గుర్తింపు కావాలా. నాకు గుర్తింపు కావాలని ఎవరుకుంటుందో వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించలేదు. వాళ్ళు ఈ దేహాత్మ భావాలలో అటువంటి వాళ్ళకి గుర్తింపు ఆత్మ గుర్తింపు, ఆత్మకి భగవన్ నామం జరిగితే ఆనందంగా పోతాం అంటే ఎవరు గుర్తించినా గుర్తుంది, హూ కేర్స్ అంటే ఆయన అన్నాడు. ఎవరైనా ఈ మార్గంలో అంటే మీరు కలిసి పనిచేయడం నేర్చుకోండి, మీరు కొట్లాడుకుని అపరాధాలు చేసి నేను ఇచ్చినటువంటి ఈ ధర్మాన్ని మీరు దీన్ని నాశనం చేయమాకండి, మీరంతా కూడా కలిసి కోఆపరేట్ చేసి మీరు ఈ చైతన్య దేవుని సందేశాన్ని మీరు పుష్ ఆన్ దిస్ మూమెంట్. తర్వాత మూడోది, ఎవరైనా కూడా భక్తి మార్గంలో పోతామంటే కానీ లేని కష్టాలన్నీ కూడా వాళ్ళకి వస్తాయి, ఎందుకంటే భగవంతుడు పరీక్షిస్తాడు. మామూలుగా అందరికీ ఎంత అందుకు అప్పుడప్పుడు అడుగుతుంటే ఏం సార్ మీరు ఇంత మంచి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి దేవుడు చేస్తున్నారు, ఎంత దుర్మార్గులు, ఎంత దుష్టులు, వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద పొజిషన్లు, పెద్ద పెద్ద డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు దేవుడు నమ్ముకుని మీరు శుద్ధంగా బతికి మీకు ఒరిగింది అని మీకు జరిగింది అని చెప్పేసి కానీ దానికి భగవంతుడు ఆయన మనల్ని స్వీకరించడానికి ముందు అన్ని రకాలుగా కూడా ఆయన చూస్తాడు, అన్ని పరిస్థితులు పెట్టి మిమ్మల్ని వదిలిపెడతాడా వదిలిపెడతా. కాబట్టి ఎవరికైతే అర్థమవుతుందో మనం దేవుడు మనకి ఏమి ఇచ్చాడు ఏమి లేదు ఏం పట్టించుకోడు, మనకి విషయం అర్థమైతే బస్ నేను భగవన్ నామంతో పాటు ఉండాలా, ఆయన ఇష్టాన్ని పైన పెడతాడా కింద పెడతాడా, భగవద్ విషయం నో కండిషన్స్, షరతులు ఏం పెట్టకుండా. కాబట్టి ఇక్కడ చెబుతున్నటువంటి పాయింట్ ఒక ఆధ్యాత్మిక వ్యక్తి ఆయన చూసుకునేది నేను కృష్ణ చైతన్యంలో ఉన్నానా లేదా, కృష్ణుడికి సేవలు చేస్తున్నానా లేదా, నేను ఇతరులని కృష్ణుడి సంబంధంలో చూస్తున్నానా లేదా, వాటి మిగతా అన్నీ కూడా ఎక్కువ తక్కువలు, తర్వాత ఈ ఫలితాలు ఇవన్నీ కూడా పట్టించుకోకుండా భక్తులైనటువంటి వాళ్ళు ఫలితం కోసం పనిచేయరు కదా, భక్తులైనటువంటి వాళ్ళు పనిని పని కోసం చేస్తూ ఉంటారు. భగవంతుడికి సేవ చేయాలా, ఆ సేవ ద్వారా కలిగేటువంటి ఫలితం ఏంటి, దానివల్ల జనాలు మనం నిందించి లేదా జనాలు మనం జైల్లో పెట్టి, రష్యాలో కృష్ణ భక్తి ప్రచారం చేస్తారని వాళ్ళని జైల్లో పెట్టి మెంటల్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళు కొంతమంది చంపి వచ్చి చేశారు, దానివల్ల వాళ్ళకి ఇబ్బంది ఏం కలగలేదు, దీని వాళ్ళు కరెక్ట్గా అర్థమైంది ప్రభుత్వం దగ్గర నుంచి నేర్చుకున్నారు, నేను కృష్ణ భక్తుడిగా నా జీవితాన్ని ముగించుకుంటున్నాను, భగవంతుడు నాకు ఈ పరిస్థితుల్లో పెట్టినాను, అది అందుకే వాళ్ళు బెదర్రు వదిలిపెట్టరు. ఇదంతా కూడా ఎవరికైతే అర్థమవుతుందో మనం చూసుకునేది నేను కరెక్ట్గా ఆత్మను గుర్తించి నేను ఆధ్యాత్మిక కార్యాల్లో ఉన్నాను, నేను మిగతా అన్నీ కూడా ఈ మంచి చెడు ఎక్కువ తక్కువలు ఇవన్నీ కూడా భక్తులకు తెలుసు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా, పురుగులకి పేడ ఎండిపోతే పేడ తడిగా ఉంటే పెద్ద తేడా వచ్చేస్తుంది, పేడ తడిగా ఉంటే అవన్నీ ఆనందంగా పురుగులు దానిలో ఉండే రసాన్ని పీలుస్తూ ఉంటాయి, పేడ ఎండిపోయిందంటే చనిపోయే పరిస్థితి వస్తుంది కదా. కానీ మనుషులకి పేడ తడిగా ఉన్నా ఎండిగా ఉన్నా కూడా అది ఒక నీచమైనటువంటి వస్తుంది. ఆ రంగ సంసారంలో ఎక్కువ తక్కువలు సంసారంలో ఏమి కూడా భక్తులకి రెండు కూడా నాన్సెన్సే. వాళ్ళు కావాల్సిందంటే దివ్య చైతన్యం, కృష్ణ చైతన్యం. అంటే భక్తుడైనటువంటి వాడు తెలుసుకోగలగాల ఈ శరీర ప్రక్రియలేంది, ఈ మనస్సు యొక్క వ్యాపారాలు ఏంది, వీటికంటే నేను ఏ రకంగా భిన్నం, మీకు చెప్పినట్టుగా మనం పాలల్లోంచి అన్నం తీసినట్లు చెరుకు రసంలోంచి పంచదార తెలుస్తూ ఉంటుంది కదా, ఈ చెరుకు తోటలు వేస్తూ ఉంటారు, చెరుకు తోటలు వేస్తే అన్ని చెరుకు రసం, అదే బెల్లం అనేది తక్కనే బయటికి రాదు, పంచదార చెరుకు రసం దాన్ని కాగబెట్టి మరగబెట్టి అది చేసి దాన్ని ఇంకంతా కూడా నీళ్ళన్నీ కూడా ఆవిరి చేసి తర్వాత ఆకర దానిలో ఉండేటువంటి షుగర్ సబ్స్టెన్స్ దాన్ని బయటికి తీస్తారు. అదే మనం అనాది కాలంగా ఈ సంసారంలో మనం ఈ శరీర భోగాల్లో పడి ఈ శరీర అహంకారాలకి పంతాలకి పోయి మనకి నేను ఈ శరీరం అనేటువంటి అలవాటు అయిపోయింది, దీని నుంచి బయటపడాలని మనం గట్టిగా ఆధ్యాత్మిక ప్రక్రియ నేను అనుసరిస్తున్న మనకి తెలుస్తుంది. నిజానికి నేను చేస్తున్నది ఏంటి, శరీరం చేస్తుంది ఏంటి, నా మనస్సు చెబుతుంది ఏంటి, నిజానికి దేవుడు చెబుతుంది ఏంటి, ఇది మనకు స్పష్టంగా తెలియాలంటే మనం ఈ రకంగా ఆత్మను వేరుగా చూడగలిగేటువంటి స్థితికి మనం ఎదగాల. దానికి మనం ఆధ్యాత్మిక కార్యాల్లో వాటి అన్నిటికంటే ముఖ్యమైన భగవన్ నామం, ఈ కృష్ణనామాన్ని మనం గట్టిగా రోజు ఎంత ఎక్కువ చేయగలిగితే అంత ఎక్కువ చేస్తామంటే మనం తెలుగు మనకి తెలుస్తుంది. ఇక్కడ ఈ శ్లోకం మామూలుగా వినేవాళ్ళకి ఎంతో ఇది తలకాయ తిరిగే శ్లోకంలాగా ఉంటుంది. ఈ దేహం అనేది పురం యొక్క అధిపతి అయిన దేహి కర్మలను సృష్టించడు కానీ, కర్మలైన జనులను ప్రేరేపించడు కానీ, కర్మ ఫలాల్ని సృష్టించడు కానీ చేయడు. జనానికి ఇది పజిలింగ్ స్టేట్మెంట్ కదా. ఇది మనం పనిచేస్తాం సంపాదించుకుంటాం, పనిచేస్తాం మనకి ఫలితం కలుగుతుంది, నేను కదా పనిచేస్తుంది. కానీ ఇక్కడ కృష్ణుడు కంప్లీట్గా డిఫరెంట్ స్టేట్మెంట్ చెప్తున్నాడు, బికాజ్ వీటితో సంబంధం ఏంటి, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ అంటే అది. అది కాంటే మనం ఉన్నా లేకపోతే ఈ సంసారానికి తేడా ఏం లేదు, మనం పోయినా కూడా ఈ సంసారం నడుస్తారండి. ఎంతమంది వచ్చినా పోతున్నా ఎందుకంటే నిజంగా నడుస్తుంది. ప్రకృతి వల్ల ఇదంతా కూడా నడుస్తుంది, భగవంతుడి వల్ల ఇదంతా కూడా నడుస్తుంది. ప్రపంచంలో ఈ గాంధీ గారులు ఉన్నా, నెహ్రూ గారు ఉన్నా, కెనడీ గారు వీళ్ళున్నా లేకపోయినా కూడా ప్రపంచానికి ఏం తేడా లేదు. భగవన్ ఉంటే మన జీవితం సాఫీగా నడుస్తూ ఉంటుంది. ఎవరెవరికైతే మనం భగవన్ నామాన్ని ఇస్తూ ఉంటాం వాళ్ళకి దారిలో పడుతూ ఉంటాను, గాడి తెప్పి బతుకుతున్న వాళ్ళని దారిలో పెట్టాలి. కానీ భగవన్ నామే అని అంటాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్భగవద్గీతకి శ్రీల ప్రభుపాదికి భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ తిరువాదినాసోకి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్కి.